त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देवदेव श्री साई देव। తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ప్రతి కర్మ ఆత్మస్మృతిని కలిగించుటకే అనే జాగృతిని కలిగించేవే భారతీయుల పండుగలు. దైవప్రీతి, పాపభీతి, సంఘనీతిని అలవరిచి ఆచరణలో ప్రకటించడానికే మన పండుగలు. ఇటువంటి సందేశాలను అందించే విధంగా ప్రశాంతి నిలయంలో స్వామి సమక్షంలో జరుపుకునే పండుగలలో ముఖ్యమైనవి దసరా నవరాత్రి వేడుకలు. ప్రతి సంవత్సరం వలనే ఈ సంవత్సరం కూడా ప్రశాంతి నిలయంలో ఈ దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి. పోయిన మంగళవారం నాడు అనగా అక్టోబర్ 11వ తేదీన విజయదశమి నాడు వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం పూర్ణాహుతితో ఈ వేడుకల చివరి రోజును జరుపుకున్నాం. ఈ నవరాత్రులలో జరుపుకునే వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం భజన సంకీర్తనల ద్వారా భక్తి మార్గాన్ని, ప్రశాంతి విద్వన్ మహాసభలు భగవాన్ ఉపన్యాసాల ద్వారా జ్ఞాన మార్గాన్ని, గ్రామసేవ వంటి కార్యక్రమాల ద్వారా కర్మ మార్గాన్ని ఆచరణలో ప్రకటించే విధంగా వేదపురుషుడైన సాయి భగవానుడు మనకు అందిస్తున్నారు. ఈ పర్వదినాలలో ప్రశాంతి నిలయంలో హాజరైన భక్తులందరికీ ఆ కార్యక్రమాలు ఎంత మనోహరంగా ఉంటాయో తెలిసిన విషయమే. ప్రశాంతి విద్వన్ మహాసభలలో భాగంగా భగవాన్ గొప్ప గొప్ప పండితులను, విద్యావేత్తలను, విద్యార్థులను, అధ్యాపకులను ఆశీర్వదించి వారిచే అనేక ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలను ఇప్పించేవారు. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో 2012 దసరా నవరాత్రులలో ప్రశాంతి విద్వన్ మహాసభలలో భాగంగా స్వామి చిరకాల భక్తులు, స్వామివారు స్వయంగా అధ్యక్షత వహించిన శ్రీ సనాతన భాగవత భక్త సమాజంలో 30 సంవత్సరాలకు పైగా సభ్యులుగా ఉన్న డాక్టర్ ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి గారు సాయితత్వం రామాయణం అన్న అంశంపై అందించిన ప్రసంగంలోని కొంత భాగాన్ని మనం ఇప్పుడు విందాం.
భగవాన్ శ్రీ 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 సత్యసాయి దివ్య చరణారవిందాలకు శిరస ప్రణమిల్లి పరమాత్మస్వరూపులారా, జలజల కురిసెనే సన్న జాజుల వాన చాలులే అది సత్యసాయి నవ్వు, బుసబుస పొంగెనే పూర్ణిమా కౌముది చాలులే అది సత్యసాయి కరుణ, గమగమలాడెనే కమ్మ కస్తూరితావి చాలులే అది సత్యసాయి రాక, గణగణం రోగెనే గజరాజు మెడగంట చాలులే అది సత్యసాయి అజ్ఞ, తీయ తీయగ పలికెనే కోయిలమ్మ చాలులే అది సత్యసాయి పిలుపు, చల చల్లగా మెయి సోకెనే చల్లని గాలి చాలులే అది సత్యసాయి చేయి. కొన్ని సన్నజాజి పూలు ఒక్కచోట పోస్తేనే బాగా తెల్లగా ఉంటాయి. అలాంటిది సన్నజాజుల వాన కురిస్తే ఎంత తెల్లగా ఉంటుందో, స్వామి నవ్వితే అంత తెల్లగా ఉంటుంది. బుసబుస పొంగెనే పూర్ణిమా కౌముది చాలులే అది సత్యసాయి కరుణ. ఏ భక్తుని మీదైనా స్వామి కరుణ పొంగి పొరలితే స్వామి ఆ భక్తుని ఎలా సంబోధిస్తారో, ఎలా పలుకరిస్తారో, ఎలా మాట్లాడతారో మనకు తెలుసు. ఆ భక్తుని మీద స్వామి కరుణ పొంగటం ఎలాంటిదట? బుసబుస పొంగెనే పూర్ణిమాకౌముది. షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి చంద్రుడు పూర్ణిమ నాడు వెన్నెలను కురిపిస్తే ఎలా ఉంటుందో, స్వామి కరుణ భక్తుల మీద ప్రసరిస్తే అలా ఉంటుంది. గమగమలాడెనే కమ్మ కస్తూరితావి చాలులే అది సత్యసాయి రాక. ఇలా స్వామి దర్శనం కోసం వేచి ఉన్నటువంటి భక్తులకు దర్శనమివ్వడానికి స్వామి బయలుదేరి వస్తూ ఉంటే, చక్కగా కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యములతో స్వామి స్నానం చేసి బయలుదేరి వస్తుంటే, చల్లని గాలి వీచినప్పుడు ఆ కస్తూరి మొదలైనటువంటి సుగంధ ద్రవ్యముల వాసన మన నాసాపుటములకు సోకితే, అదిగో స్వామి బయలుదేరి వస్తున్నారు అనడానికి అది మనకు నిదర్శనం. గణగణం రోగనే గజరాజు మెడగంట చాలులే అది సత్యసాయి యజ్ఞ. ఆ వేదపురుష జ్ఞాన సప్తాహ యజ్ఞం చివరి రోజు అవబృధ స్నానానికి పూర్ణచంద్ర ఆడిటోరియానికి బయలుదేరే ముందు ఇక్కడ ఉండేటువంటి ఏనుగు మెడ గంట గనక మ్రోగితే అదే స్వామి యొక్క ఆజ్ఞ. తీయ తీయగ పలికెనే కోయిలమ్మ చాలులే అది సత్యసాయి పిలుపు. తీయని కోయిల, సామాన్యంగా ఆడవాళ్లు బాగా సంగీతం పాడగలిగితే గాన కోకిల అని బిరుదిస్తున్నారు, కానివ్వండి బాగా పాడగలిగినటువంటి పుంస్కోకిల గాని ఆడు కోయిల కాదు. స్వామి పూర్ణ చంద్రుడవై వెలుగు పూర్ణ చంద్ర మందిరాంతర వేదిక ఆనందమూర్తి ఆర్తితో పిలుచు వారల నాదరించి రక్షసేయంగ వెలసిన రామచంద్ర వందనము సత్యసాయి బాబా మహేశ. షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి రామచంద్రమూర్తి 16 గుణములతో ఎలా ప్రకాశిస్తున్నారని వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పారో, అలాంటి 16 గుణములతో నిండినటువంటి దాశరథి రాముడే సత్యసాయి రాముడై ఆ పూర్ణచంద్ర ఆడిటోరియంలో అలా నిలబడి భక్తులను ఉద్దేశించి ప్రసంగించేటువంటి ఆ సమయంలో స్వామి మాట్లాడుతుంటే, కోయిల కూయును అతని కోమల గాత్ర రవాణ వీణియల్ మ్రోయును కిన్నరుల్ మధుర ముగ్ధ మనోహర సుస్వరాలు త్రిస్థాయిని ఆలపించెదరో సాయియే హాయియో హాయియే సాయియో అన్నరీతి అరుసంబోధవించు తదీయ వాక్సుధల్. ఎంతో దూరం నుంచి ఎన్నో మానసిక వ్యధలు అనుభవిస్తూ స్వామి ప్రసంగాన్ని వినటానికి పుట్టపర్తి వచ్చినటువంటి భక్తజన సందోహానికి స్వామి ప్రసంగం ఒక అమృతపు జల్లులా కురిస్తే, గంటసేపు స్వామి యొక్క దివ్య సుందర వదనార విందాన్ని చూస్తూ ఆ స్వామి అమృతధారల వంటి ఆ ప్రసంగాన్ని వింటూ ఎంతగా జనం ఉప్పొంగిపోయేవారో మనకు అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. ఇక్కడ కూడా సాయిరాముడే దశరథ రాముడు అనటానికి, దశరథరాముడే సాయిరాముడు అనటానికి, అయోధ్య పట్టణంలో యశ్చ రామం నపశ్చేత్ ఎంచ రామో నపశ్యతి నిందిత సవశేల్లోకే స్వాత్మాప్యేనం విగర్హతే. రాముడైనా తమను చూడాలి, తామైనా రాముని చూడాలి, ఈ రెండిటిలో ఏది జరగపోయినా తమ జీవితం వ్యర్థము అని భావించేవారట అయోధ్యాపుర ప్రజలు. అలాగే గంటసేపు స్వామి దివ్య సుందర వదనార విందాన్ని చూచి స్వామి ప్రసంగాన్ని విని హారతి తీసుకుని స్వామి అలా ఆడిటోరియంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత అప్పటి వరకు కూర్చున్నటువంటి వేలాది మంది జనం ఒక్కసారి మరల బయటికి వచ్చి స్వామి మందిరానికి వెళ్తుంటే స్వామి కంటబడడానికి స్వామిని చూడడానికి ఎంత తహతహలాడతారో మనం గనక భావించుకున్నట్టయితే దశరథరాముడే సాయిరాముడు. సదా ప్రియదర్శన, ఎన్నిసార్లు చూచినా కూడా తనివి తీరినటువంటి సౌందర్యం. అలాగే ఆ స్వామి అనేకమైనటువంటి సందర్భాలలో రామ తత్వాన్ని, రామాయణ తత్వాన్ని, రామకథను అనేక రకాలుగా మనకు పంచి ఇచ్చినటువంటి స్వామి కలియుగ వాల్మీకి. అలాంటి స్వామి తీయ తీయగ పలికెనే కోయిలమ్మ చాలులే అది సత్యసాయి పిలుపు, చల చల్లగా మెయి సోకెనే చల్లని గాలి చాలులే అది సత్యసాయి చేయి. ఆ స్వామి హస్తస్పర్శను అనుభవించినటువంటి వారికి, అలా స్వామి ఎవరి వెన్నైనా తట్టి అలా ఆశీర్వచనం చేసి ఉన్నట్లయితే ఆ ఆశీస్సులను పొందిన వారికి, స్వామి హస్తస్పర్శను అనుభవించినటువంటి వారికి ఆ స్వామి చేయి యొక్క చల్లదనం ఎలాంటిదో అది అనుభవైక వైద్యమే. అలాంటి స్వామి క్రూర విషనాగులట్టుల దరిచేరుతున్న విషయ సుఖ విలాసములన్నీ విస్మరించి నీ భజన గాన తన్మయ దజెందు సదవకాశము అందించుమో దేవ వందనము సత్యసాయి బాబా మహేశ. అనేకమైన విషయ సుఖాలు అనుభవిస్తున్నాం. ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి అనుభవించిన కొద్దీ ఇంకా ఇంకా అనుభవించాలి. అది ఎలాంటిది? క్రూర విషసర్పములు ఎలా మీదకు బుసగొడుతూ వస్తున్నాయో అలా విషయ సుఖాలన్నీ అనుభవించాలన్న ఆలోచనను విస్మరించి నీ భజన గాన తన్మయత చెందు సదవకాశం అందించుమో దేవ వందనము సత్యసాయిబాబా మహేశ. అలాంటి సత్యసాయి దివ్య చరణారవిందాలకు శిరసా ప్రణమిల్లి స్వామి రామనామం యొక్క వైభవాన్ని చెప్తూ ఉండేవారు. అది సాయి రామనామం, దశరథ రామనామం. చక్కెర కంటే తీపి దధిసారము కంటెను రుచ్యమవును, పెంపెక్కిన తేనె కన్న అతి రుచ్యము, నోటను పల్క పల్కగా మిక్కిలి కమ్మనవు అమృతమే ఎనిపించును, కావున నిత్యమున్ చక్కగా దానిని మీరు స్మరింపుడు సాయిరామనామము. అలాంటి రామనామం ఎలాంటిది? సాయి రామనామము. సంసార జలరాశి చక్కగా దాటంగ సాయి నామము కన్న సాయమేది? ఈ సంసారం అనేటువంటి సముద్రమును దాటాలి అంటే సాయి రామనామమే. అందుకనే స్వామి ఆ వేదిక మీద ఉపన్యాసం చెప్పేటప్పుడు ఆ ఉపన్యాసమును విన్నటువంటి వారు మనోహరం మహావరం స్వామి ఉపన్యాసం, మరువరాదు మరలరాదు మనకీ అవకాశం, వేదికమై స్వామి ఉపన్యసించుతుండగా వినిన చెవులు పండుగా వినని చెవులు దండుగా అని మనం సాయి భజన్స్ లో మనం పాడుకుంటూ ఉంటాం. అలాగే ఆ స్వామి అనేకమైనటువంటి సందర్భాలలో సంసార జలరాశి చక్కగా దాటంగ సాయి నామము కన్న సాయమేది, రాగ రోగాలతో క్రాగడి వారికి సాయి నామము కన్న సాయమేది, ఏ రకమైన శారీరకమైనటువంటి మానసికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారికి ఆ సాయి రామనామమే శరణ్యం. అలాగే సాయి విభూతి, పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం, పరమార్థమిష్టార్థ మోక్ష ప్రదానం బాబా విభూతిం ఇదమాశ్రయామి. అలా బాబా విభూతిని ఆ ఫాలభాగమునందు ఉంచుకుని ఎంతమంది తమ శరీరంలో ఉండేటువంటి అనారోగ్యమును పోగొట్టుకున్నారో మనకందరికీ తెలుసు. ఆర్థిక వ్యధలతో అలమటించడి వారికి సాయి నామము కన్న సాయమేది? అనేకమైనటువంటి ధన సంపదలు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో ఆర్థిక మాంద్యము ఏర్పడి ఇబ్బందులలో ఉంటే సాయి రామనామాన్ని గనక తలుసుకున్నట్లయితే ఆ ఆర్థిక మాంద్యం కూడా తొలగిపోయి ఎంతో హాయిగా ఆనందంగా సుఖమయమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి భక్తులు ఎందరో ఉన్నారు. అలాగే ఆత్మేషు చూడనభిలషించడి వారికి సాయి నామము కన్న సాయమేది? శ్రీహరి కీర్తనముచే దేహాది ఇంద్రియ సమూహము మరచి సోహమైనదే చాలు. తక్కినవి ఏమి చేసినా మనస్సు నిలకడగా ఉండే అవకాశం లేదు. కానివ్వండి, భగవన్ నామాన్ని గనక చెప్తూ ఉన్నప్పుడు మనస్సు గనక ఇతర విషయాల మీదకు పోతే, శృతి లయలు గనక తప్పినట్లయితే ఆ గానము వినడానికి శ్రవహ్యంగా ఉండదు. కాబట్టి ఆ సాయి రామనామాన్ని ఆత్మేసు చూడనభిలషించేది వారికి సాయి నామము కన్న సాయమేది? సర్వ సంపత్ప్రదాయి శ్రీ సత్యసాయి జపము అనుచు నమ్మి వచ్చితి నీ కడక ఆత్మరూప పుట్టపర్తీశ హృదయేశ వ్యోమకేశ సత్యసాయీశ వందన శతము తండ్రి. అలాంటి సత్యసాయి దివ్య చరణాలకు ఒకప్పుడు దశరథ రామనామము, దశరథ రాముని యొక్క చరిత్ర వ్రాయని కవులు ఉండేవారు కాదు. ఈనాడు సాయి రామనామము, సాయి రాముని యొక్క దివ్య బోధలు, వారి మహిమలు తెలియజెప్పేటువంటి గ్రంథములను అనేక మంది కవులు అనేక రకాలుగా వ్రాస్తూ ఉండడం మనకు తెలిసినటువంటిది. ఏమంటే దశరథ రాముడే సాయి రాముడని ఎలా మీరు చెప్పగలరు? ఆనాడులలో బెంగుళూరు నాగరత్నమ్మ గారని ఒక ప్రముఖ సంగీత విద్వాంసురాలు ఉండేవారు. త్యాగయ్య గారు కలలో కనపడిన తర్వాత ఆమె సంగీత కచేరీలలో సామాన్యంగా పాడేటువంటి జావళీలు పదములు పాడడం మానుకున్నారు ఆమె. తర్వాత మరల కొంతకాలానికి త్యాగరాజస్వామి బెంగుళూరు నాగరత్నమ్మ గారికి కలలో కనపడి, నా ఆరాధ్య దైవము దశరథరాముడే సాయిరాముడుగా అవతరించాడని, నన్ను వారిని కలిసి దర్శించి వారి సమక్షంలో పాడుమని నన్ను ఆదేశించారు అని చెప్పి పుట్టపర్తికి ఆమె జాబు వ్రాసింది. వ్రాస్తే అప్పుడు పుట్టపర్తిలో లేరు, స్వామి వెంకటగిరి సంస్థానంలో ఉన్నారు. వెంకటగిరి రాజావారికి ఆమె జాబు వ్రాసి, ఇట్లా రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ అయింది నాకు, నేను స్వామిని దర్శించాలనుకున్నాను, దశరథరాముడే సాయిరాముడట, వారి అనుమతి అయితే నేను వచ్చి వారిని సందర్శించి వారి సమక్షంలో పాడతాను అంటే వెంకటగిరి రాజా స్వామితో మాట్లాడి స్వామి అనుమతి తీసుకుని బెంగళూరు నాగరత్నమ్మ గారిని వెంకటగిరి సంస్థానానికి పిలిపించారు.
అది కృష్ణాష్టమి పర్వదినం. ఆనాడు సాయంకాలం 2 గంటల సేపు స్వామి సమక్షంలో పడారు బెంగళూరు నాగరత్నమ్మ గారు. స్వామి కొద్దిసేపు పడారు. అప్పటికప్పుడు వెండితో తయారు చేయబడినటువంటి రామచంద్రమూర్తి యొక్క విగ్రహములను సృష్టించి నాగరత్నమ్మ గారికి బహూకరించారు. మరునాడు ఏకాంతంలో నీతో మాట్లాడతానన్నారు స్వామి. మరునాడు ఏకాంతంలో ఆమె స్వామితో సంభాషించింది. మరల కొంతసేపు గానం చేసింది. ఏమిటి నీ చివరి కోరిక అని అడిగారు స్వామి. అనాయాస మరణం అంతిమ స్మరణం అన్నది. సరిగ్గా సంవత్సర కాలంలో ఆమె అనాయాస మరణం అంతిమ స్మరణంతోనే ఈ శరీరాన్ని విడిచిపెట్టింది. ఇది మనకు సత్యం శివం సుందరంలో ఆధికారికంగా స్వామి దశరథ రాముడే సాయి రాముడు అని అనడానికి మనకు స్పష్టమైన ఆధారాలు కనపడుతూ ఉన్నాయి. ఏ గుణంబు గణించి ఏతెంచెను నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు. ఏ గుణంబు గణించి ఏతెంచెనో నాడు కరిని గాచడితరి కమలనయనుడు. ఏ గుణంబు గణించి ఏతెంచెనో నాడు ధ్రువ కుమారుని సాక వైకుంఠవాసి. ఏ గుణంబు గణించి ఏతెంచెనో నాడు పేద కుచేలుని బ్రోవ భేద చరితుడు. అలా సచ్చిదానందమూర్తి మన పుట్టపర్తి సత్యసాయి జనులను పాలించడానికి అవతరించారు. ప్రహ్లాదునిలో ఉన్న గుణమేమిటి? గజేంద్రుని కాపాడడానికి కారణమేమిటి? అలాగే ధ్రువకుమారుని సాక వైకుంఠవాసి బాలవికాస్ పిల్లల చేత ధ్రువోపాఖ్యానాన్ని నాటకాన్ని స్వామి స్వయంగా రచించి ప్రదర్శింపజేస్తూ స్వామియే శ్రీ మహావిష్ణువు పాత్ర ధరించి తీరా కనపడిన తర్వాత దర్శనమైన తర్వాత ధ్రువకుమారుడు స్వామిని ఏమీ అడగలేని స్థితిలో ఉంటే స్వామి అంటుండేవారు, నన్ను ఏదో వరాలు కోరుకోవాలని నా దగ్గరికి వస్తూ ఉంటారు, తీరా నేను ప్రత్యక్షమైన తర్వాత వారేమీ కోరుకోలేరు, వారికి ఏం కావాలో నాకు తెలుసు, వారికి నేను అవన్నీ సమకూరుస్తాను అని. అలాగే ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు. ప్రహ్లాదునిలో ఉండేటువంటి గుణమేమిటి చెప్పండి? ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆ జ్ఞాని అయినటువంటి వాడు భగవంతుడు సర్వాంతర్యామి అంతటా ఉన్నాడు అనేటువంటి ఆ జ్ఞానము కలిగినటువంటి వాడు కాబట్టి ఆ ప్రహ్లాదుని రక్షించడానికి. అలాగే వేల సంవత్సరాలు గజేంద్రుడు మకరితో పోరాడినా తనను తాను రక్షించుకోగలను అనుకున్నంత వరకు రక్షించుకోలేకపోయినాడు. ఇక తన శక్తి లేదు, నీవే తప్ప నితఃపరం వెరుగ మన్నింపందగుంది, అది సర్వస్య శరణాగతికి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆ స్థితికి వచ్చిన తర్వాత ఎక్కడో ఉన్నటువంటి స్వామి అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమావినోదియబు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అని గుయ్యాళించి సంభ్రంభియై. అందుకనే భగవన్ నామాన్ని చెప్పడం భగవంతునికి చేసేటువంటి ఒక ఫోన్ కాల్ లాంటిదంటారు స్వామి. ఎక్కడ వైకుంఠపురము, ఎక్కడ గజేంద్రుని కాపాడడానికి రావటము, ఎలా బయలుదేరి వచ్చారో 18 అధిపారు. సిరికించెప్పడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడు, అభ్రగపతిని బన్నింపడు, ఆ కర్ణి కాంతర ధమ్మిల్లము దక్కనొత్తడు, వివాద ప్రోథిత శ్రీ కుచో పరికేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. అందుకనే ఒకప్పుడు శారద గారు స్వామి ఆమెకు పెద్ద బొట్టు అని పేరు పెట్టారు. సిద్ధి సాయినాథుని సేవించుకున్నది, పర్తి సాయినాథుని సేవించుకున్నది. ఒకరోజు స్వామి సమక్షంలో ఆమె స్వామిని ప్రశ్నించారు. స్వామి, నేనేదో భగవద్ ధ్యానం చేసుకోవాలనుకుంటున్నాను, నాకేదైనా ఒక మార్గాన్ని ఉపదేశించండి అంటే, భగవద్ ధ్యానం లేదు, గీనం లేదు, హాయిగా భగవన్ నామాన్ని చెప్పుకుంటూ ఉండు అది చాలు, నామ సంకీర్తనం కంటే ముఖ్యమైనటువంటిది లేదు అని చెప్పితే అలాగే అని ఒకనాడు ప్రశాంతి నిలయంలో చిరుజల్లులు పడుతుండే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఆమె సాయి రామ నామాన్ని ఎరుగెత్తి చెప్పడం ప్రారంభించింది. స్వామికి వినపడదు ఆ నామం. ఆమె అలా నామాన్ని చెప్తుంటే స్వామి చాలా చనువిస్తారు కాబట్టి భక్తులకు దున్నపోతూ నేను నిద్రపోనక్కర్లేదా అన్నారట. మిమ్మల్ని ఎవరు నిద్రపోవద్దన్నారండి స్వామి అన్నది. నీవు అంత పెద్దగా నామాన్ని చెప్తుంటే నాకెలా నిద్రపడుతుందన్నారు. మీరే కదా నామాన్ని చెప్పమన్నది అన్నది ఆమె. అందుకనే చనవు చేయు నేపొద్దు. ఆ ఎల్లప్పుడూ భక్తులకు అలాంటి చనవిచ్చేటువంటి స్వామి. అలాంటి స్వామి ఆనాడు ఆవాస కలుతే ప్రశాంతి నిలయ. స్వామి, నీ నిలయము ప్రశాంతి నిలయం. శాంతేర్ గృహం మానసం. ఆయన మనస్సు శాంతికి పుట్టినిల్లు. ఇక్కడే దశరథ రాముడు, సాయిరాముడు. వాల్మీకి మహర్షి రామాయణంలో రాముని గురించి మనకు పరిచయం చేస్తూ సచ నిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వం భాషతే. ఎల్లప్పుడూ ఆయన నిర్మలమైన మనస్సు గలవాడు రామచంద్రమూర్తి. రాజ్యము తీసుకోమన్నప్పుడు ఒకే రకంగా ఉన్నారు. నీకు రాజ్యం ఇవ్వటలేదు, 14 ఏళ్ళు అడవులకు వెళ్లాలి అని చెప్పినప్పుడు కూడా తచ్చుత్వా రాఘవో వాక్యం అభిషేకాత్ పరం ప్రియం. పట్టాభిషేకము చేసుకోమన్నప్పుడు తండ్రి మాట విని ఎంత ఆనందపడ్డారో, నీవు పట్టాభిషిక్తుడు కావటం లేదు అడవులకు వెళ్లాలి అని చెప్పినప్పుడు అంతకంటే ఎక్కువ ఆనందపడ్డారు రామచంద్రం. సత్యనారాయణమూర్తి. కాబట్టి సత్య నిత్యం ప్రశాంతాత్మ ఎల్లప్పుడూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇక్కడ ఆశ్రమంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆయనకేమీ మానసికమైనటువంటి గ్లాని, మానసికమైన అశాంతి లేదు. ఎప్పుడు ఆయన నిర్మలమైన మనస్సు కలిగినటువంటి వాడే సత్య నిత్యం ప్రశాంతాత్మ. మృదుపూర్వం భాషతే, మృదువుగా మాట్లాడటం. వాల్మీకి రామాయణంలోనే బుద్ధిమాన్ మధురాభాషీ పూర్వభాషీ చె ప్రియం వదాహ, మృదువుగా మాట్లాడతారు, మధురంగా మాట్లాడతారు. ఆ మృదుత్వము, ఆ మాధుర్యము ఆ సంభాషణలో, స్వామి సంభాషణలో ఉండడం అనేటువంటిది కేవలం రామావతార లక్షణమే. పలుకు కండ చక్కెర గేరునే పణతులార, కలకండ ఎంత తీయగా ఉంటుందో రామచంద్రమూర్తి మాట్లాడితే అంత తీయగా ఉంటుంది, అలాగే స్వామి మాట్లాడితే ఎంత మాధుర్యంగా ఉంటుందో, ఎంతటి గహనమైనటువంటి వేదాంత విషయమునైనా అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా అలా చెప్తూ ఉంటే గంటల తరబడి స్వామి ప్రసంగాన్ని మనం విని ఆనందపడ్డామంటే ఆ మాటల్లో ఎంతటి మాధుర్యము. మృదువుగానూ మాట్లాడతారు, మాధుర్యంతోనూ కూడా మాట్లాడతారు. మృదుపూర్వం భాషతే. కాబట్టి సచ నిత్యం ప్రశాంతాత్మ ఆవాసః కలుతే ప్రశాంతి నిలయ శాంతేర్ గృహం మానసం శాంతాస్తే పరిచారకాః. నీ పరిచారక వర్గం అంతా కూడా చాలా శాంతమైనటువంటి స్వభావం కలవారే, అలాగే పరిసర జనులంతా కూడా శాంతమైన స్వభావం కలిగినటువంటి వారే. దృష్టి శాంతరసోజ్వల, ఆ మనస్సు ఎంత ప్రశాంతమైనటువంటిదో ఆయన చూపులు కూడా అంతటి శాంతరసము ఉట్టిపడేట్టుగా ఉంటాయి. దృష్టి శాంతరసోజ్వల మధుమయీ వాగ్వైఖరి శాంతిద. అలాంటి ఆ స్వామి అనేకమైనటువంటి సందర్భాలలో అనేకమైనటువంటి మాటలు మనకు చెప్పినటువంటి సన్నివేశాలు మనకు తెలుసు. ఒక ప్రహ్లాదుని, అలాగే ఒక గజేంద్రుని, ఒక కుచేలుని, ఒక ధ్రువకుమారుని. కుచేలుడు అటుకులు తీసుకుని వచ్చి ఇచ్చాడు, తిన్నారు. ఆయనేమీ సంపదలు ఇచ్చినట్టు తెలియలేదు, తిరిగి వెళ్లాడు. కానీ అక్కడ అఖండమైనటువంటి సంపదలు ఇంటి దగ్గర కనపడి సంతసించాడు. అందుకనే వారిలో కృష్ణావతారపు పోలికలు ఉన్నాయి, రామావతారపు పోలికలు ఉన్నాయి. అక్రూర వరద కృష్ణ పురా క్రూరాసురాంతక. భాగవతంలో అక్రూరుని పాత్ర ఒకటి ఉన్నది. ఆ అక్రూర వరదుడైనటువంటి కృష్ణుడు క్రూరాసురాంతక అంటే చాలా కఠినమైనటువంటి రాక్షసులను సంహరించినటువంటి వాడు. ఈ అపూర్వ సాయి కృష్ణ ఉన్నారే క్రూరా క్రూరావనే రథ, ఏమండి దుర్మార్గులను సన్మార్గులనుగా తీర్చిదిద్దడం గొప్ప కానీ సన్మార్గులను కాపాడడంలో పెద్ద విశేషమే ఉన్నది. కృష్ణావతారంలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పుకున్నారు. కానీ ఇక్కడ అపూర్వ శాయి కృష్ణ అవతారంలో క్రూరా క్రూరావనే రథ, క్రూరులను అక్రూరులను కూడా కాపాడగలిగినటువంటి వారు ఆయన. అలాగే కృష్ణావతారము పరిసమాప్తి కానున్న సమయంలో కలి పురుషుడు విజృంభిస్తుంటే ఆ కృష్ణావతారం పూర్తయిన తర్వాత సాయి కృష్ణుడిగా అవతరించినటువంటి వారు ఆ కలిం విజేతుం పునరాగతాయ, ఆ కలి పురుషుని జయించడం కోసం మరలా ఆ కృష్ణుడే ద్వారకలో జన్మించినటువంటి ఆ రేపల్లెలో ఉన్నటువంటి ఆ కృష్ణుడే మళ్ళా సాయి కృష్ణుడిగా అవతరించారని భక్తులు. అలాగే పెద్ద పెద్ద పండితులు రామావతారంలో చాలా గొప్ప విశేషాలు చెప్పారు. చాలా సూటిగా రాముని స్వభావం ఏమిటో, కృష్ణుని స్వభావం ఏమిటో చిన్న మాటలో చెప్పిన వ్యక్తి స్వామియే. రామా ఈజ్ సీరియస్, కృష్ణ ఈజ్ మిచ్చివస్. అంటే రాముడు గంభీరుడు, సముద్రైవ గాంభీర్యే, సముద్రము ఎంత లోతైనదో రాముని యొక్క హృదయం అంత లోతైనటువంటిది. కృష్ణుడు చాలా అల్లరి పిల్లవాడు. రాముని యొక్క హృదయం ఎంత గాంభీర్యం అంటే తండ్రి పట్టాభిషేకం చేసుకోమన్నప్పుడు సరేనన్నారు. పట్టాభిషేక ప్రయత్నాలన్నీ జరిగినాయి. కైక కారణంగా లేదు, మంధర కారణంగా లేదు, దేవతలు తెర వెనక నుండి ఆడించిన నాటకం కారణంగా రామ పట్టాభిషేకం భంగమైంది. ఆ వార్తను రామునికి చెప్పడానికి కైక తన మందిరానికి పిలిపించింది రాముని సుమంత్రుని ద్వారా. తండ్రి తనను పలకరించలేదు. అమ్మా ఎందుకు నాన్నగారు అలా ఉన్నారు, నన్ను పలకరించలేదు అని అడిగారు. నాయన ఒకప్పుడు రెండు వరాలు ఇచ్చారు మీ నాన్న, నేను ఆ రెండు వరాలు కోరుకున్నాను. ఒకటి నీవు 14 ఏళ్ళు అడవులకు వెళ్లవలే, రెండు నీ తమ్ముడు భరతుడు పట్టాభిషిక్తుడు కావాలే. ఎవరైనా ఎలా స్పందిస్తారో చెప్పండి. రామచంద్రమూర్తి అక్కడ అన్నారట, అమ్మా వనభువి తను మాత్ర త్రాణమాజ్ఞాపితం మే సకల భువన భారస్థాపితో వత్సమూర్ధ్ని తదిహ సుకరతాయాం ఆవయోహ తర్కితాయాం మయి పతతి గరీయాన్ అంబతే పక్షపాత. అమ్మా కేవలము అడవులకు వెళ్లి నా జానుడు పొట్టను మాత్రము నన్ను పోషించుకోమన్నావు, నాకంటే వయసులో చిన్నవాడైనటువంటి తమ్ముడు భరతుని భుజస్కంధముల మీద ఈ రాజ్య భారమునంతా మోపావు, ఈ రెండిటిలో ఏది సుఖమైనటువంటిది? నా ఒక్కని పొట్టను పోషించుకోవడం చాలా తేలిక, ఈ రాజ్య సింహాసనం మీద కూతుని రాజ్యాన్ని పరిపాలిస్తుంటే నచ్చినవారు, నచ్చనివారు, మెచ్చేవారు, విమర్శించేవారు ఇంతమందికి సమాధానం చెప్తూ రాజ్య పరిపాలన చేయడం అనేటువంటిది కష్టం. కష్టమైన పనిని తమ్ముడైన భరతుని కప్పజెప్పి, సులభమైన పనిని కేవలం నా జానుడు పొట్టను మాత్రము నేను పోషించుకునే పనిని నాకప్పజెప్పావంటే నీకు కన్న కొడుకైన భరతుని మీద కంటే నీ సవతి కొడుకునైన నా మీదనే ఎక్కువ ప్రేమన్నారు రామచంద్రమూర్తి. అది ఆయన యొక్క ఆ గాంభీర్యం. ఇంకా అంతటితో ఆగలేదండి. భరతునికి కావాలనంటే ఎవ్వరూ అడగకపోయినా రాజ్యమును, ధనమును, ప్రాణాలను సమర్పిస్తాను, ఇక తండ్రి అడిగితే కాదంటానన్నారు రామచంద్రమూర్తి. కానీ ఇప్పుడు రాముని మనసులో ఉండేమిటి? ఈ మాట కైక చెప్పింది కాని తండ్రి దశరథుడు స్వయంగా, నాయన నేను ఎప్పుడో మీ తల్లి కైకకు రెండు వరాలు ఇచ్చానరా, నీవు 14 ఏళ్ళు అడవులకు వెళ్లాలా, నీ తమ్ముడు భరతుడు పట్టాభిషిక్తుడు అవుతాడు అన్న మాటను దశరథుడు చెప్పలేదని రాముని బాధ. అది ఆ రామావతారంలో ఉన్న విశేషం. చారిత్రేణ చెక్కోయుక్త, ఎలా నడుచుకుంటే మానవుడు మహనీయుడు అవుతాడో నడిచి చూపించినటువంటి అవతారం రామావతారం. అందుకనే స్వామి ఆత్మారామం అనే పేర, రామకథా రసవాహిని అనేటువంటి పేర అనేక మంది పండితుల చేత ఉపన్యాసాలు చెప్పించింది తక్కిన లోతైనటువంటి అర్థాలన్నీ తీసవతల పెట్టండి. ఒక్కొక్క పాత్ర ద్వారా మానవ జీవితానికి రామాయణం ఎలాంటి సందేశం ఇచ్చిందో గనక విద్యార్థులకు చెప్పితే వారు సరి అయిన మార్గంలో నడిచినట్లయితే వారు ఆదర్శవంతులు కాగలరనే ఉద్దేశంతో స్వామి అలాంటి ప్రసంగాలు చేయించి వారు. అలాగే లక్ష్మణుని యొక్క పాత్రను తీసుకుని నిజంగా ఎంతటి వ్యాఖ్యాతగా వాల్మీకి రామాయణానికి మనం స్వామిని చెప్పవచ్చు అంటే, అగస్త్యుని యొక్క సూచన మేరకు పంచవటి చేరారు సీతారామ లక్ష్మణులు. పర్ణశాలను నిర్మించుకుని అక్కడ వాసం ఉండవలే చివరి సంవత్సర కాలం. లక్ష్మణుని చూచి లక్ష్మణ పర్ణశాలను నిర్మించమన్నారు రామచంద్రమూర్తి. పర్ణశాలను నిర్మించమన్నారు గాని పర్ణశాలను నిర్మించడానికి యోగ్యమైన ప్రదేశాన్ని రాముడు సూచించలేదు. మీరు జాగ్రత్తగా స్వామి మాటలను పరిశీలించండి. లక్ష్మణుడి యొక్క ఆలోచన ఏమిటి? పర్ణశాలను నిర్మించమన్నారు గాని పర్ణశాలను నిర్మించడానికి ఒక యోగ్యమైన ప్రదేశాన్ని అన్నయ్య సూచించలేదు. నాకిష్టము వచ్చిన చోట పర్ణశాలను గనక నేను నిర్మించినట్లయితే అది అన్నయ్యకి ఇష్టం కాకపోతే అన్న మనస్సు బాధపడుతుంది కదా, అన్న ఫలానా చోట పర్ణశాల నిర్మించమని సూచిస్తే ఆ స్థలంలో గనక పర్ణశాలను నిర్మించినట్లయితే అన్నకు ఆనందదాయకంగా ఉంటుందని అన్నయ్య పర్ణశాలను నిర్మించమన్నారు గాని పర్ణశాలను నిర్మించడానికి ఒక యోగ్యమైన ప్రదేశాన్ని మీరు సూచించలేదు కదా. అప్పుడు అన్నారు, నాయన నీవెక్కడ నిర్మిస్తే నాకు అక్కడే ఇష్టము. అక్కడే వాల్మీకి మహర్షి రామాయణంలో లక్ష్మణుని చేత పరవానస్మి కాకుత్స, అన్నయ్య నేనెప్పటికీ పరాధీనుడనే, నీవెలా చెప్తే నేను అలా నడుచుకోవలసిన వాడిని, నీ ఇష్టమే నా ఇష్టమని లక్ష్మణుడు. ఇలా అంతవరకే మనకు వాల్మీకి రామాయణంలో కనపడుతుంది. దానికి స్వామి ఒక చక్కని ముక్తాయింపు ఇచ్చారండి. ఆనాడు అన్నదమ్ములు ఒకరి మధ్య ఒకరికి ఉండేటువంటి సౌభ్రాతృత్వమును నిరూపించుకోవడానికి అంతటి సుప్రీం స్థాయి దాకా వెళ్లారు. ఈనాడు అన్నదమ్ములు తండ్రి సంపాదించి ఇచ్చిన ఆస్తిలో భాగం కొరకు సుప్రీంకోర్టుల దాకా వెళ్తున్నారన్నారు స్వామి. ఎంత ఆ సందర్భానికి సరి అయినటువంటి మాట రామచంద్రమూర్తి ఆ లక్ష్మణుని మధ్య. అందుకనే అలాగే భరతుని యొక్క పాత్ర కూడా నా సర్వే భ్రాతర స్థాత భవంతి భరతోపమాహ అంటే లక్ష్మణుడు కేవలం రామ సేవ, రాముని సేవించాడు. లక్ష్మీవాన్ లక్ష్మీ సంపన్న, రామ సేవయే ఐశ్వర్యంగా కలిగినటువంటి వారు కాబట్టి ఆయన లక్ష్మణుడే. భరతుని పాత్ర గొప్పదా? లక్ష్మణుని యొక్క పాత్ర గొప్పదా? భరతుడు చూచి చూచి సొలసున భగవంతుని సేవించిన వాడు గొప్పవాడా? భగవంతునే పొందినవాడు గొప్పవాడా చెప్పండి? లక్ష్మణుడు భగవంతుని సేవించాడు. రాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడంటే తనను తానే భరతునికి సమర్పించుకున్నట్టు కాబట్టి లక్ష్మణుడి కంటే భరతుడు ఎక్కువ గొప్పని స్వామివారి యొక్క ఆలోచన. అలా విశ్లేషించి స్వామి రామాయణంలో ఉండేటువంటి అనేకమైనటువంటి పాత్రలను మనకు అందించారు. అలాగే అసలు కృష్ణావతారం అంటే రాయబారానికి వెళ్లినటువంటి కృష్ణుడు విదురుని యొక్క ఇంటిలో విందారగించారు, దుర్యోధను యొక్క ఇంటిలో విందారగించలేదు, భీష్ముని ఇంటికి వెళ్లలేదు, అలాగే ద్రోణాచార్యుని ఇంటిలో విందారగించలేదు, విదురుని యొక్క ఇంటిలో విందారగించారు. ఆ కృష్ణావతార విశేషాన్ని చూపిస్తూ స్వామి ఒక చెప్పులు కుట్టే వ్యక్తి ఇంటికి వెళ్లి అక్కడ భోజనం చేశారంటే భక్తి కావాలి. అక్కడ దుర్యోధను అడిగాడు, మా ఇంటికి రాలేదు, బాగానే ఉన్నది, నేను దుర్మార్గుడను, విష్ణు భక్తుడు నీకు అత్యంత భక్తుడైనటువంటి భీష్మాచార్యుని యొక్క ఇంటిలో నీ విందారగించలేదు, ద్రోణాచార్యుని యొక్క ఇంటిలో విందారగించలేదంటే పాండవులయందు నీకు ప్రేమ లేదు, పాండవులయందు ప్రేమ లేక నీవు నాకు అమృతోపమానమైన ఆహారం పెట్టినా అది నిస్సారంగా ఉంటుంది, ఆదరంబి అడుగవలయును గాని అన్నం బడుగు పని ఏమి అన్నారు కృష్ణుడు అక్కడ. అలాగే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చితి, ఒక పత్రము పుష్పము ఫలము తోయము ఎవరైతే భక్తితో సమర్పిస్తారో ప్రేమతో సమర్పిస్తారో. అందుకనే ఆ స్వామి ఆ కృష్ణావతార లీలలను అలా ప్రదర్శించినటువంటి సందర్భాలు మనకు అనేకమైన కనపడతాయి. అలాగే కృష్ణుడు ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డ, కన్న తల్లి దేవకి అయినా పెంచిన తల్లి యశోద. కాని యశోద తనయుడంచు ముదంబునను ముద్దు పెట్ట నవ్వుతుండు హరి సమయానికి తగు మాటలాడనే. కాని యశోద తనయుడుగానే. స్వామి చెప్పే మాట భాగవతం వింటే బాగవుతాం. మనిషి బాగుపడాలి అంటే భాగవతం వినాలి. భాగవతంలో పోతన గారు ఎంత గొప్పగా కృష్ణుడు యశోదకు జన్మించాడనే విషయాన్ని రాత్రిపూట వసుదేవుడు ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి నందగోకులంలో రేపల్లెలో యశోద ప్రక్కన పరుండ చేస్తే తెల్లవారేపటికి ఆ వార్త ఆ రేపల్లెంతా గుప్పమంటే ఏమి నోము ఫలము. ఇంత ప్రొద్దక వార్త వింటి మబలల అరవీనులరా, మన యశోద చిన్ని మగవాని కననట చూచి వత్తమమ్మ సుధతులారా. మన యశోద ఒక చిన్ని పిల్లవారిని కన్నదట చూచి వద్దామని ఆ ఊరంతా బయలుదేరారే. యశోద తనయుడంచు ముదంబునను ముద్దు పెట్ట నవ్వుతుండు హరి సమయానికి తగు మాటలాడని. ఆ సమయానికి తగ్గట్టుగా ఎలా మాట్లాడాలో ఆయనకు తెలుసు. అలాగే రామచంద్రమూర్తి కూడా ఆ సౌశీల్యము అంటే జాతి చేత గాని విద్య చేత గాని ఐశ్వర్యము చేత గాని తనకంటే తక్కువైన వారిని తనతో సమానంగా చూడటం. అందరూ సమానమే, సర్వసముడు, రిపూణామపి వత్సలహ. ఏమంటే గుహుడు ఏ జాతికి చెందినవాడు? ఐశ్వర్యమా, విద్య ఉన్నదా, ఏమీ లేదే. ఆ గంగా తీరము చేరినటువంటి రామచంద్రమూర్తికి లక్ష్మణునకు సీతకు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆతిథ్యమును స్వీకరించమంటే స్వీకరించకుండానే అర్చితాశ్చైవ హృష్టాశ్చైవ, నీవు మాకు ఆతిథ్యమును ఇచ్చావు, మేము స్వీకరించాము, సంతోషించాము అన్నారు. ఆయన ఆతిథ్యం ఇచ్చినది ఎక్కడా, ఈయన స్వీకరించినది ఎక్కడా చెప్పండి. అక్కడ అన్నారు రామచంద్రమూర్తి, ఇంత దూరము నడిచి వచ్చి నీవు మమ్ములను కుశల ప్రశ్నలు వేశావు, ఇంతకంటే ఆతిథ్యం ఏమి కావాలి అని. ఆత్మ సమస్సఖ, నాకు దీటైనటువంటి స్నేహితుడవు. అంతటి యోగ్యతను గుహుడు సంపాదించుకోవడానికి అది గుహుని యొక్క గొప్పతనమా రాముని యొక్క గొప్పతనమా చెప్పండి. రాముని యొక్క గొప్పతనం. రాముడు ఆ మాట అన్నాడంటే ఆత్మ సమస్తక, అదే సర్వసమత్వం. అలాగే సుగ్రీవుడు అంటే సుగ్రీవుని శరణు వేడటం రామునికి ఇష్టమా? ఒకవేళ రామునికి ఇష్టమైనా లక్ష్మణునికి ఇష్టమవుతుందా? అన్నకు ఇతరులు శరణు వేడవచ్చు గాని అన్నయ్యే ఇతరులను శరణు వేడటం ఏమిటి? కానీ ఇప్పుడు సుగ్రీవుని అవసరం తమకున్నది కాబట్టి సుగ్రీవం నాథమిచ్చతి సుగ్రీవం శరణం గత అని ఒకటికి రెండు మూడు పర్యాయములు మాట్లాడారు. లక్ష్మణుడు అలా మాట్లాడటానికి ఎంత కష్టపడ్డాడు. తాను మాట్లాడిన మాట అన్నకి ఇష్టమవునా కాదని అన్న వైపు చూస్తే రామచంద్రమూర్తి తనకు ఆ మాట ఇష్టమేనన్నట్టుగా అంగీకరించారు. తర్వాత రామసుగ్రీవులు స్నేహం చేసుకున్నారు. ఏకం దుఃఖం సుఖంచనవు, మన ఇద్దరి సుఖదుఖములు సమానమనుకున్నారు. సుగ్రీవుని యొక్క కష్టంలో రాముడు భాగం పంచుకోవడం, రాముని యొక్క కష్టంలో సుగ్రీవుడు భాగం పంచుకోవడం, వాలిని సంహరించి సుగ్రీవునికి రాజ్యం ఇవ్వడం, సుగ్రీవుడు సీతాన్వేషణ చేసి సీత యొక్క క్షేమ సమాచారములను రామచంద్రమూర్తికి తెలియజెప్పడం జరిగింది. వాలి చనిపోయినాడు రెండవ రోజు యుద్ధంలో. అంటే వాలి చనిపోతే సుగ్రీవుడు ఏడవచ్చు. ఎంత వైరం ఉన్నా అన్నదమ్ములు కదా వాలి సుగ్రీవులు, రాముడు ఏడవటం ఏమిటి చెప్పండి. వాలి చనిపోతే సుగ్రీవుడు ఏడ్చాడు బాగానే ఉన్నది. వాల్మీకి అక్కడ సంజాత బాష్ప పరవీరహంత, రాముడు కూడా ఏడ్చాడన్నారు. దానికేమిటి, నాకు స్నేహితుడైనటువంటి సుగ్రీవునికి అన్నయ్య అయినటువంటి వాలి నాకు కూడా సోదరుని వంటి వాడు కాబట్టి సుగ్రీవుని యొక్క కష్టము తన కష్టంగా భావించుకున్నారు కాబట్టి వాలి చనిపోవడంతో రామచంద్రమూర్తి కూడా కంటదడి పెట్టారు. అది సంజాత బాష్ప పరవీరహంత, ఎదుటివాడి కష్టాన్ని చూచి ఒరవలేకపోవడం. ఎలాంటి వాడైనా సరే, వాడు శత్రువైనా కావచ్చు, రిపూణామపి వత్సలహ, ఏనాడు అసలు శత్రుత్వమే లేకుండా, ఒకవేళ ఎవరైనా తన పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శించినా వారి పట్ల కూడా అమితమైనటువంటి వాత్సల్యాన్ని ప్రదర్శించినటువంటి దశరథ రాముడు ఎలాంటి వారో సాయిరాముడు కూడా అలాంటి వారే. అలాగే కిష్కింధ నుండి బయలుదేరి యుద్ధానికి వీరందరూ కూడా లంకకు చేరారు. ఒక మేడ మీద రావణాసురుడు ఉన్నాడు, ఒక మేడ మీద రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు వీరంతా విడిది చేశారు. సుగ్రీవుడు చూచాడు, నా రాజ్యాన్ని నాకు ఇప్పించాడు రాముడు, రావణుని జయించి సీతను తీసుకుని రావటం ఏమిటి, నేనే రావణుని జయించి సీతను రామునికి అప్పగిస్తే సరిపోలేదని ఎదురుకుండా ఉన్న మేడ మీద ఉన్న రావణుని దగ్గరికి రాముని అనుమతి లేకుండానే వెళ్లి రావణుని చేతిలో చావు దెబ్బలు తిని ప్రాణము కడబట్టిన స్థితిలో వచ్చాడు. అప్పుడు ఏమనాలి చెప్పండి రామచంద్రమూర్తి, త్వయి కించి సమాపన్నే కిం కార్యం సీతయామమా. సుగ్రీవ, నాతో చెప్పకుండా నీవు రావణుని మీదకి వెళ్లావే, నీకేదైనా జరగకూడనిది జరిగితే, నోటితో అశ్లీలాన్ని ఉచ్చరించలేకపోయినారండి అంటే అక్కడ రాముని యొక్క ఉద్దేశం ఏమిటి, ఒకవేళ నీవు రావణుని చేతిలో ప్రాణాలనే గనక కోల్పోయినట్లయితే నీవు చనిపోయిన తర్వాత సీత నాకు దక్కినా ఒకటే దక్కకున్నావు ఒకటే అంటే అక్కడ రామునికి కావలసింది సుగ్రీవుడు బ్రతికి ఉండి సీత దక్కడం గాని, సుగ్రీవుడు చనిపోయిన తర్వాత తాను రావణునితో యుద్ధం చేసి సీతను సంపాదించుకున్నా కూడా ఆయనకేమాత్రం తృప్తి లేదు. అది ఆశ్రిత వాత్సల్యం, శరణాగత త్రాణ పరాయణత్వం, శరణన్న శత్రువునైన కాపాడు నుదారుడు రామచంద్రమూర్తి. అలాగే విభీషణునికి శరణాగతి ఇవ్వటానికి ససేమిరా అంగీకరించలేదు సుగ్రీవుడు. అక్కడే అన్నారు, నా సర్వే భ్రాతర స్థాత భవంతి భరతోపమాహ. రాముడు ఎంత గంభీరంగా మాట్లాడతారో చూడండి. స్వామి మాటలను విన్న మీకు ఆ రాముని మాటలను స్వామి మాటలను గనక అలా సమతూకంలో మీరు ఆలోచిస్తే దశరథ రాముడే సాయి రాముడన్న. విన్నారు విన్నారు, సుగ్రీవుడు ఎంతసేపటికి అతడు శత్రుపక్షంలోని వాడు, మనం అతనికి శరణాగతి ఇవ్వడానికి వీల్లేదన్నాడు. అక్కడ రాముడు అన్నారు, నా సర్వే భ్రాతర స్థాత భవంతి భరతోపమాహ. అందరూ భరతుని వంటి భ్రాతృభక్తి కలిగిన సోదరుల. ఏమిటి అందులో అర్థం చెప్పండి? నీలాగా మా తమ్ముడు రాజ్యం కోసం నన్ను చంపించుకోలేదయ్యా, నీవు రాజ్యం కోసం నా చేత మీ అన్నయ్యను చంపించావుగా. మద్విధోవా పితుపుత్ర, నాలాగా తండ్రి ప్రేమను పొందినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? నా మీద ప్రేమతో నేను అరణ్యములకు బయలుదేరి వెళ్లిన తర్వాత 6 రోజులకే మా నాన్న చనిపోయినాడంటే నాలాగా ప్రేమను పొందినటువంటి కుమారుడు ప్రపంచంలో లేడు. ఎంతసేపటికి తనను పొగడుకున్నారు, భరతుని పొగడారు, తనను పొగడలేదు అని అనుకుంటాడేమోనని భవంతోవా సుహృద్విత, అసలు నీలాంటి స్నేహితులున్నాటయ్యా. స్వామిలో కూడా ఉన్నది, ఎదుటివాడిని కొంచెంసేపు పొంగించడం, మళ్లీ అతడు మహాగర్వంతో అహంకరిస్తున్నాడంటే మళ్లీ అంతలోకే దించడం, ఒకవేళ మనస్సు నొప్పించినట్టు మాట్లాడితే మళ్లీ అంతలోకే అతనికి ఆనందం కలిగించేట్టు మాట్లాడటం, ఇవన్నీ రామావతారంలో ఉండేటువంటి లక్షణాలు స్వామి అవతారంలో మనకు కనపడతాయి. అప్పుడు ఎలాగైతే శరణాగతి ఇచ్చారు, అక్కడ కూడా విభీషణుడు శరణు వేడి వచ్చాడం లేదు. విభీషణుడు మిత్రభావేన సంప్రాప్తం న త్యజేయం కథంచన, అతడు స్నేహభావంతో మన దగ్గరికి వచ్చాడు, మనం అతని దగ్గరికి చేరదీయవలసిందే. అలాగే ఆయన దృఢవ్రత, పట్టు పట్టారంటే ఏమంటే ఆ పట్టుదలే లేకపోతే ఇంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గాని, సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ గాని, ఇంతటి విశాలమైన భవనములు గాని, ఇంతమంది భక్తజన సందోహం కూర్చొని స్వామి దర్శనం కోసం అలా ఎదురులు చూడటం గాని, ఇంత శిల్పకళా సంపద గాని, ఒక దృఢమైనటువంటి వ్రతం లేనిదే జరుగుతుంది. ఆ పట్టుదల, ఈ కార్యమును మనం సాధించి తీరాలి అనే పట్టుదల స్వామిలో ఎలా ఉన్నదో రామునిలో కూడా అలాగే ఉంది. అడవులలో ప్రవేశించారు. మహర్షులు అందరూ వచ్చి రామచంద్రమూర్తిని ప్రార్థించారు, మమ్మలను రక్షించవలసింది, రాక్షసుల వల్ల మేము బాధలు తట్టుకోలేకుండా ఉన్నామని, రాక్షస సంహారం చేసి మేము కాపాడతామన్నారు. సీతకు రాముడు రాక్షస సంహారం చేయటం ఇష్టమే, మహర్షులు వేడారు కదా అని తొందరపడి అన్నాడా, నిజంగా ఈయన రాక్షస సంహారం చేస్తాడా అన్నది సీత మనస్సులో ఆలోచన. అందుకని వెంటనే ఆమె అన్నది, ప్రతి మనిషికి కోరికలను తీర్చుకోవడానికి 3 వ్యసనాలు కలుగుతూ ఉంటాయి. 1 అబద్దమాడటము, 2 పరస్త్రీ వ్యామోహము, 3 ఎదుటివానితో విరోధం లేకుండానే ఎదుటివాణ్ణి హింసించాలి, ఎదుటివాణ్ణి జయించాలి అనే కోరిక కలగడం, మీరు అసత్యమాడరు, అలాగే మీకు పరస్త్రీ వ్యామోహం లేదు, మీకు రాక్షసులతో ఏమి విరోధం వచ్చిందని మీరు రాక్షసులను సంహరిస్తామని మాట ఇచ్చారు, ఇప్పుడు మీరున్నది మునివేషంలో, చేతిలోనేమో ధనుర్బాణములున్నాయి, మునివేషంలో ఉన్నంత మాత్రాన చేతిలో ధనుర్బాణములుంటే ఎవరినైనా చంపేయటమేనా, ఇప్పటి మీ ప్రవృత్తికి అది తగినది కాదు అంటే రాముని నుండి ఏం సమాధానం వస్తుందో, ప్రతిజ్ఞ చేశాడు, ఆ ప్రతిజ్ఞ చెల్లించుకుంటాడా లేదా అనే దానికి. అక్కడ అన్నారు రామచంద్రమూర్తి, నేను నిన్నైనా విడిచిపెడతాను, తమ్ముడైనా లక్ష్మణుడైనా విడిచిపెడతాను, కానీ ఒకసారి ప్రతిజ్ఞ చేసిన తర్వాత నేను ఆ ప్రతిజ్ఞను చెల్లించకుండా ఉండలేను. అందులో బ్రాహ్మణేభ్యో విశేషత, అప్యహం జీవితం జిక్ష్యాం త్వాం వా సీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషత. అలాంటి ఆ దృఢమైనటువంటి వ్రతము, సదైక ప్రియదర్శనత్వము, నడవడి ద్వారా ఎలా నడుచుకుంటే మానవుడు మహనీయుడవుతాడో నడిచి చూపించినటువంటి రామావతారము, అలాగే సాయి రామావతారము, అలాగే కృష్ణావతారము, అలాగే ఆయన ఈశ్వరుడు సాయి ఈశ్వరుడు, అలాగే సాయి శక్తి, నవ్వునప్పుడు బుద్ధ భగవానుని రీతి కనపట్టు స్వామి. స్వామి నవ్వితే బుద్ధ భగవానుడు సంసార వ్యామోహంలో పడి కొట్టుమిట్టాడుతున్న ప్రజలను చూచి ఎలా నవ్వారో అలా నవ్వుతారు స్వామి. అలాగే నడచునప్పుడు జగన్మాత పార్వతి పగిది నడచు, అందుకని ఆయన మరాళి మందగమన మహాలావణ్య సేవధి, ఆయన శక్తి స్వరూపం. కాబట్టి జోడి ఆదిపల్లి సోమప్పాయన మహాని తన గురించి పరిచయం చేసుకున్నారు, సా ఉమా సోమప్ప. అలాంటి స్వామి, ముంగిట తందమామ కను ముంగలి నందన సీమ పుణ్యముల్ పొంగిన పాల వెల్లి విరభూచిన కమ్మని కల్పవల్లి రూపు గైకొన్న జగంబుల భాగ్యరాశి ముంగొంగు పసిండి బంగరు సత్యశాయి మనపాల గలండు విచారమేటికిన్ అంధున కక్షులిచ్చి విషయాంధుల మైకముదించి ద్వేష రోషాంధుల తీర్చిదిద్దెడు మహామహితాత్ముడు లసత్కరుణారస సింధుడు జగద్బంధుడు బంగరు సత్యశాయి మనపాల గలండు విచారమేటికిన్. సనాతన భాగవత భక్త సమాజ సభ్యులుగా, స్వామి సర్వాధ్యక్షులుగా ఉన్నటువంటి ఆ సంస్థలో ఒక సభ్యుడిగా ఉండడం చేతనే స్వామి సమక్షంలో ఇలా మాట్లాడే అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ ఓం శ్రీ సాయిరాం.
శ్రోతలందరూ వింటూ ఆనందించారు కదూ. ఆ దశరథ రాముడే మన సాయిరాముడు. ఆయనే ఈ సృష్టి స్థితి లయకారకమైన పరబ్రహ్మతత్వం. ఈ నవరాత్రులలో దేవిగా ఆరాధించే శక్తి స్వరూపిణి కూడా ఆ సాయిదేవియే. ఈ త్రిభువనాలను పాలించే జగన్మాత, వేదస్వరూపిణి, జ్ఞానప్రదాయిని అయిన సాయిమాతను మనందరం తనవైపు పయనించేలా ఆశీర్వదించమని మనసారా ప్రార్థిస్తూ ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదాశరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర, హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. సమస్త లోకా సుఖినో భవంతు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:15. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.